സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം.
ആറവ അധ്യായം ഏഴവ ശ്ലോകം.
ജിതാത്മനഃ പ്രശാന്തസ്യ പരമാത്മാ സമാഹിതഃ ശീതോഷ്ണ സുഖ ദുഃഖേഷു തഥാ മാനാപമാനയോഃ
കൃഷ്ണ പരമാത്മ നിധിധ്യാസനം గురించి మాట్లాడుతున్నారు. నిధిధ్యాసనము అంటే శాస్త్రం చదివిన తరువాత ఆ శాస్త్రంలో గ్రహించినటువంటి విషయాన్ని ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని కూలంకషంగా మనస్సులో తాదాత్మ్యం చెందడం. ఏమిటి ఆ విషయం అనంటే ఆత్మ సత్యం జగత్ మిథ్య. మనం శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో తెలుసుకున్నది ఆత్మ సత్యం అనే విషయం. ఆత్మ లేక చైతన్యం, బ్రహ్మ చైతన్యము సత్యము. ఆ సత్య చైతన్యం అద్వైతం సత్యమైనటువంటిది, ఈ జగత్తంతా కూడా మిథ్య అని తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మ నేనే అని గ్రహించడం, ఆ తెలుసుకున్నటువంటి ఆత్మను నేనే ఆ చైతన్యాన్ని అని గ్రహించి మనస్సులో ఆ సత్యాన్ని గ్రహిస్తే అప్పుడు జ్ఞాన ఫలం లభిస్తుంది మనకు. అంతవరకు జ్ఞాన ఫలం లభించనట్లే. ఆ జ్ఞాన ఫలం లభించడం కోసమే నిధిధ్యాసనం అని, ధ్యాన యోగము అని ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఆ ధ్యాన యోగం చెయ్యాలంటే కొన్ని సాధనాలు చెయ్యాలి. బహిరంగ సాధనములని అంతరంగ సాధనములని చెప్తున్నారు. శాస్త్రం విన్నంత మాత్రాన అందరికీ మోక్షం రాదు. ఎంత శాస్త్రం చదివినా కూడా విషయాన్ని గనక తెలుసుకోకపోతే మోక్షం రాదు. కనుక శాస్త్రం చదివి ఆ విషయాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఆకళింపు చేసుకోవాలి అంటే మనిషి దాని మీద మనసు నిలపాలి. మనసు నిలపాలి అంటే ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానం అంటే ఏమిటి? ఆత్మధ్యానం అన్నాం. ఆత్మధ్యానం చేయాలి. ఆత్మధ్యానం చేయడానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ ఆరవ అధ్యాయంలో. మొదటిది కర్మయోగం అన్నారు. కర్మయోగం అనేది ఆచరించడం వలన మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆత్మ చింతన చేయడానికి మనకు సాధ్యపడుతుంది. అదేవిధంగా రెండవ సాధన కృష్ణ పరమాత్మ చెప్పారు, సమత్వ బుద్ధిని పెంచుకోవాలి. అంతటా ఆత్మే సమమైనటువంటి ఆత్మే అనేటటువంటి భావన రావాలి మనిషికి. తర్వాత ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. మనిషికి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే తాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆత్మవిశ్వాసం లేకపోతే అక్కడ ఆత్మ అంటే తన మీద తనకు విశ్వాసం ఉండాలి మనిషి. తన మీద తనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ధైర్యంగా నేను ఆత్మస్వరూపాన్ని గ్రహించగలుగుతాడు. కనుక ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం అంటున్నారు కృష్ణ పరమాత్మ. దానికి ఏ శ్లోకం చెప్పారంటే, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం అన్నారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అంటే ఆత్మవిశ్వాసం అని అర్థం. నాకు మోక్షం వచ్చేటట్లుగా ఉంటే వస్తుంది, ఎప్పుడో నా జాతకంలో వ్రాసి ఉంటే వస్తుంది, నేను ప్రయత్నం చేసినా కూడా రాదు అని అనుకుంటుంటారు కొంతమంది. అలా కాకుండా మన ప్రయత్నం చేయాలి మోక్షాన్ని పొందడానికి అనేటటువంటి వివేకం ఉండాలి మనిషి, ఆత్మవిశ్వాసం. తర్వాత తన ప్రయత్నం, సెల్ఫ్ ఎఫర్ట్ అంటారు, తన ప్రయత్నం చేయాలి. తన ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు. ఎలాగైతే ఒక రైలు ఎత్తు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మొదటి ముందు ఇంజన్, రెండవ ఇంజన్ రెండు ఉంటాయి, వెనకాల ఒక ఇంజన్, మొదటి ఇంజన్ ఉంటాయి. మొదటి ఇంజన్ మాత్రమే పైకి లాగలేదు బండిని, వెనకాల ఇంజన్ కూడా కావాలి. వెనకాల ఇంజన్ మాత్రమే పైకి తీసుకెళ్లలేదు రైలుని, ముందు ఇంజన్ కూడా కావాలి. అదేవిధంగా మన జీవితంలో కూడా మోక్షం అనే గమ్యానికి చేరాలి అంటే ముందు ఇంజన్ లాంటి మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నం ముందు ఇంజన్ లాంటిది, భగవంతుడి యొక్క కృప బ్యాక్ ఇంజన్ లాంటిది. వెనకాల ఒక ఇంజన్ ఉంటుంది, ఆయన పుష్ చేస్తుంటాడు మనల్ని, సహాయం చేస్తుంటాడు. మన ప్రయత్నం లేకపోతే ఆయన మాత్రం ఏం సహాయం చేస్తాడు? కనుక మన ప్రయత్నం ఉండాలి అని చెప్పి సెల్ఫ్ ఎఫర్ట్ గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. తర్వాత నాలుగవది సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటారు, అంటే తనను తాను నియంత్రించుకోవాలి. ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని అన్నింటినీ నియంత్రించుకోవాలి, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటారు. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే తనను తాను నిగ్రహించుకోవాలి. శరీరం మంచి బలంగా ఉండాలి, ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనస్సు నిగ్రహం ఉండాలి, వివేకం ఉండాలి. ఇవన్నీ ఉంటే అది సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటారు, తనను తాను మేనేజ్ చేసుకోవడం. మన అందరినీ మేనేజ్ చేస్తాం కానీ మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం చేత కాదు. ఇంట్లో వాళ్ళు ఒకరినొకళ్ళు అందరూ మేనేజ్ చేస్తుంటారు, భార్య భర్తని, భర్త భార్యని మేనేజ్ చేస్తుంటారు, కానీ తనను తాను మేనేజ్ చేసుకోవాలని ప్రయత్నం చేయరు. ఇళ్లలో జరుగుతున్న విషయం అదే కదా, తాను పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటాడు, అవతల వాళ్ళేమో పర్ఫెక్ట్ గా లేరు అనుకుంటుంటాడు. అలా కాదు, తనను తాను పరిపూర్ణంగా ఉండేట్టుగా చూసుకోవాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకు, ఈ పరికరాలన్నీ కూడా, వీటన్నిటినీ కూడా మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అందుకని త్యాగరాజుల వారు ఏమన్నారు, మనస్సు స్వాధీనమైన యా గనులకు మరి మంత్రతంత్రములేలా అన్నారు. మనసు స్వాధీనం కావడం కోసమే ఈ పూజలు పులస్కారాలు అన్ని కూడా, జప తపాలు. ఆ మనస్సు స్వాధీనం కాకపోతే ఎంత చేసినా కూడా, ఎన్ని చూసినా కూడా, ఎన్ని చదివినా కూడా నిష్ప్రయోజనం అంటుంది శాస్త్రం. కనుక వాక్ నియమం కావాలి, మనో నియమం కావాలి. మనుషులకి ఈ రెండే కష్టం. ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే నియమం కావాలి, మనస్సుని కూడా నిగ్రహించాలి. ఇలాంటివన్నీ కూడా సాధనలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ ఏడవ శ్లోకం చూస్తున్నాం క్రిందటి వారం. జితాత్మన ప్రశాంతస్య, ఎవరికి ఈ ఆత్మజ్ఞానం వస్తుంది, ఎవరు నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అంటే, జితాత్మన ఎవరైతే వారి మనస్సును జయిస్తారో, ఆత్మ అంటే మనస్సు ఇక్కడ, జితాత్మన, జిత అంటే జయించినటువంటి, జయించిన మనస్సు కలిగిన వాడు అని అర్థం. ఎవరైతే తన మనస్సును స్వాధీనంలో పెట్టుకుంటాడో అని అర్థం జితాత్మన. ప్రశాంతస్య, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ కుటుంబ బాధ్యతల గురించి కానీ, పిల్లల గురించి, మనవరాళ్ల గురించి కానీ చింతన ఉండదు, దిగులు ఉండదు మనిషి. అయితే తన డ్యూటీ తను చేస్తుంటాడు కానీ దిగులు చింత ఉండదు మనిషికి, కనుక ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. ప్రశాంతస్య, అతనికి పరమాత్మ సమాహిత, ఆ పరమాత్మ స్వరూపం చక్కగా అర్థమవుతుంది. తనను ఆత్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటాడు అని అర్థం. అంతేకాదు శీత ఉష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోహో, శీత ఉష్ణాలు అంటే ఇక్కడ మనిషికి ద్వంద్వాలు ఎదుర్కోవాల్సిన పని ఏర్పడుతుంది జీవితంలో. ప్రతి మనిషికి ఈ సృష్టి అంటేనే ద్వంద్వములు. ద్వంద్వం అంటే ఏమిటి? రాత్రి పగలు, ఉష్ణము శీతము, ఇట్లా అన్ని కూడా సుఖ దుఃఖాలు, జయాపజయాలు, ఇట్లాంటివన్నీ ద్వంద్వాలు అంటాం. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అంటారు, చూసారా? ముందు వెనుక ఒకే ఒక నాణ్యానికి ఒకవైపు ఉన్నదా రెండు వైపులు ఉంటాయా? రెండు వైపులు ఉంటాయి. రెండు వైపులు ఉంటాయి ఎక్కడ చూసినా ఏ నాణ్యానికైనా. అదేవిధంగా ఈ సృష్టిలో కూడా ద్వంద్వాలు ఉంటాయి. అవి ఏమిటని ఉదాహరణకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. మొదటిది శీత ఉష్ణ, చలి వేడి. చలి వేడి అంటే ఏంటి? శీత అంటే చలి, ఉష్ణ అంటే వేడి. ఎప్పుడు ఉష్ణంగానే ఉండదు, ఎప్పుడు ఏప్రిల్ మే మాసమే ఉంటాయా? ఉండవు కదా. డిసెంబర్ జనవరి వస్తాయి, చల్లగా ఉంటుంది. ఎప్పుడు చలి ఉంటుందా? లేదు, వేడిగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని జనవరిలు చూసాం, ఎన్ని డిసెంబర్లు చూసాం, ఎన్ని ఏప్రిల్ మే మంత్లు చూసాం మనం? మారుతున్నాయా లేదా? ఉష్ణము శీతం మారుతూనే ఉంటాయి. ఈ రెండింటిలో కూడా మనిషి జ్ఞాని అయిన వాడు తట్టుకుంటాడు, నిలబడతాడు. మనం ఏం చేస్తాం? ఎండాకాలం వస్తే అబ్బా ఎండొచ్చింది ఎండొచ్చింది అని చెప్పి ఒకటే కంప్లైంట్. చలి వస్తే చలి అంటాం, వర్షం వస్తే వర్షం అంటాం. ప్రతిదానికి కంప్లైంట్ అన్నమాట. ఆ కంప్లైంట్ స్వభావం మనిషికి, దానివల్ల ఏమవుతుందంటే అశాంతి మనిషికి. ప్రశాంతత ఎక్కడుంది? అశాంతి ఉంటుంది మనిషికి. ప్రశాంతం కావాలంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ద్వంద్వాలు ఏమైతే ఉన్నాయో వాటిని వాటిగా మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అంగీకరిస్తే మనకు బాధ ఉండదు. లేకపోతే ఎండాకాలం వచ్చిందంటే ఏప్రిల్ రాకముందే, మార్చి రాకముందే ఎంత వేడి ఎంత వేడి ఎంత వేడి అంటాం. అంటూనే ఉన్నాం, వేడి అనుభవిస్తూనే ఉన్నాం కదా. అనుభవించకుండా ఏం లేం కదా. వేడి అంటూనే ఉన్నాం, వర్షం వచ్చింది వర్షం రాలేదంటే రాలేదంటారు, వర్షం రాకపోతే రాలేదంటారు, వస్తేనేమో వర్షం వచ్చింది అంటారు. అందుకని మనిషికి ఎప్పుడూ కూడా ఏదో ఒక నెపం ఉంటూనే ఉంటుంది, దాని మీదనో దీని మీదనో. ఆ అలవాటు మనం తగ్గించుకుంటే ప్రశాంతత వస్తుంది. సుఖ దుఃఖ తర్వాత సుఖ దుఃఖాలు కూడా మనిషికి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు దుఃఖం ఉంటుందా మనిషికి? ఉండదు. ఎప్పుడు సుఖం ఉంటుందా? ఎప్పుడు సుఖం ఉండదు. సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే సుఖం వచ్చినప్పుడు పోకూడదు సుఖం అనుకుంటూ ఉంటాం, దుఃఖం వస్తే ఎప్పుడు పోతుందా దుఃఖం రాకూడదు అంటాం. మనం అనుకున్నంత మాత్రాన సుఖం పోకుండాను ఉండదు, దుఃఖం రాకుండాను ఉండదు. దుఃఖము వస్తుంది సుఖము వస్తుంది, దుఃఖము పోతుంది సుఖము పోతుంది. మన ప్రాబ్లం ఏమిటంటే సుఖం రావచ్చు కానీ పోకూడదు. రెండో ప్రాబ్లం దుఃఖం రాకూడదు ఎప్పటికీ, కానీ వస్తుంది అది. కానీ వివేకవంతుడైన వాడు, జ్ఞాని అయిన వాడు, ఆగతే స్వాగతం కురియాత్ గచ్చంతం న నివారయేత్ అన్నాడు. సుఖము వస్తుంది, వచ్చేటప్పుడు ఆహ్వానించు, వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవాకు వెళ్ళిపోవాకు అనకు, వెళుతుంది అది. నువ్వు ఎన్ని చేసినా ఆగదు అది. దుఃఖం కూడా అంతే, రావద్దు రావద్దంటే వస్తుంది అది. వెళ్ళిపో వెళ్ళిపో అంటే కూడా పోదు, ఎంతకాలం ఉండాలి అంతకాలం ఉంటుంది. పంటి నొప్పి వస్తుంది, కన్ను నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, ఒకటే రెండా ఎన్ని నొప్పులు వస్తుంది మనిషికి. కనుక శరీరం ఉన్న తర్వాత మనిషికి సుఖ దుఃఖాలు ఉంటాయి. ఎందుకు వచ్చింది అనకూడదు. ఎందుకు వచ్చింది అంటే వచ్చింది, మన కర్మ ఫలం వస్తుంది అది అంతే. కర్మ చేసినప్పుడు కర్మఫలం వస్తుంది, సుఖరూపంలోనో దుఃఖ రూపంలోనో. పుణ్యకర్మ అయితే సుఖరూపంలో వస్తుంది, పాపకర్మ అయితే దుఃఖ రూపంలో వస్తుంది. జ్ఞాని అయిన వాడు సుఖ దుఃఖాలని రెంటిని సమంగా చూస్తాడు. సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కుంగిపోడు మనిషి. అలా అలవాటు చేసుకోవాలి మనం. విని 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 నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మన పిల్లలు ఎట్లాగైతే సినిమా యాక్టర్లను ఇమిటేట్ చేస్తారు, చూసారా? అందరూ ఇమిటేట్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటే మేము అలా ఉంటాం అని. అదేవిధంగా మనం కూడా ఇమిటేట్ చేయాలి. మనం ఎవరిని ఇమిటేట్ చేయాలి? జ్ఞానిని ఇమిటేట్ చేయాలి. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మహాత్ముని మనం ఇమిటేట్ చేయాలి. అంటే అనుసరించాలి, అనుకరించాలి అన్నారు. అనుకరించినంత మాత్రాన అవుతామండి అన్నారు. అవుతారు, ధనవంతుణ్ణి కావాలని చెప్పి అనుకరిస్తుంటే అవడంలా ధనవంతుడు? ప్రయత్నం చేస్తే అవుతున్నారా లేదా? అదే విధంగా ఇక్కడ కూడా అంతేకాదు, తథా అదే విధంగా మాన అపమానయోహో. మానం అంటే గౌరవం. ఒక్కోసారి మనం గౌరవాన్ని పొందుతాం, చాలా మంది మనల్ని పొగుడుతారు చక్కగా, మళ్ళీ ఆ పొగిడే వాళ్ళని మళ్ళీ అవమానం చేస్తారు కూడా. ఒక చోటికి వెళ్తే చాలా మర్యాద జరుగుతుంది, గౌరవంగా చూస్తారు. మరొక చోటికి వెళ్తే అవమానం, నింద వేస్తారు. కానీ ఈ రెండింటిని మనం ఆపలేము, మన చేతుల్లో లేదు. కనుక ఏం చేస్తాం? మాన అపమానం వచ్చినప్పుడు, మానం అపమానం వస్తే ఎట్లా అంగీకరించావో, మానం వస్తే ఎట్లా అంగీకరించావో, రెండు సమంగా అంగీకరించు. మానం వచ్చినా సరే, అంటే గౌరవం వచ్చినా సరే, నింద పడినా సరే ఉండాలి, సమంగా ఉండాలి మనిషి. ఎందుకనండి ఎట్లా ఉంటారంటే, ఈ శరీరం నువ్వు అనుకున్నప్పుడు నీకు బాధ, ఈ శరీరం మనస్సుకే కదా మాన అపమానాలన్నీ సుఖ దుఃఖాలన్నీ కూడా. శరీరం మిథ్య అయినప్పుడు మాన అపమానాలు సత్యమవుతాయా, సుఖ దుఃఖాలు సత్యమవుతాయా? జ్ఞానికి తెలుసు ఇది మిథ్య అని తెలుసు, ఈ శరీరం మనస్సు మిథ్య అని తెలుసు ఆయనకి, అది సత్యం కాదని తెలుసు. ఇప్పుడు మీరు అద్దంలో ముఖం చూసుకుంటున్నారు, ఆ ముఖం చూస్తునేటప్పుడు ఆ ముఖంలో అద్దం పగిలినది, ఆ ముఖం కూడా అంత పగులు పగులుగా ఉంటుంది. అందుకని బాధపడతారా? ఆ ముఖంలో ఉన్నటువంటి వ్యత్యాసం తేడాలన్నీ కూడా అద్దం వలన, అంతేకాని ముఖంలో ఏం లేదు. అదేవిధంగా మనకు వచ్చే సుఖ దుఃఖాలన్నీ కూడా, కష్టాలు, మాన అపమానాలు, ఇవన్నీ కూడా ఈ మనస్సు శరీరం వలన కానీ నిజంగా లేవు అవి. కానీ అజ్ఞానం వల్ల మనకు తెలియడంలా, తెలియక దశాబ్దాలుగా దిగులు పడుతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటారు జనం. అది అక్కర్లేదంటాడు కృష్ణ పరమాత్మ. ఇక జ్ఞానాన్ని పొందు త్వరగా. ఎప్పుడు పొందుతావంటే, తినడం సరిపోతుంది, తిన్న తర్వాత నిద్ర వస్తున్నది, నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది అన్నం తింటా మళ్ళీ నిద్ర వస్తుంది, ఇదికే సరిపోతుంది కదా టైం అంతా. క్లాస్ చదవాలి రావాలని ఎంతమందికి అనిపిస్తుంది? మనిషికి ఆ బలహీనత అవుతున్నది. మనం ఏం చేయకపోయినా ఆకలి అవుతుంది 12 గంటల కన్నా, మనం ఏం చేయకపోయినా ఊరికినే కూర్చున్నా ఆకలి అవుతుంది, నిద్ర వచ్చి తీరుతుంది, ఎక్కడైనా వస్తుంది నిద్ర. దానికి టైము ప్లేసు అన్ని అక్కర్లేదు, శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది అంతే. కనుక వీటితోనే మన జీవితం అంతా అయిపోతున్నది మనిషి జీవితం. ఈ ఆకలి తప్పికల్ని తీర్చుకోవడానికి సమయం సరిపోతున్నది, కొంచెమేమో మళ్ళీ శరీర పోషణకి సరిపోతున్నది, కొన్ని ఈ వినోదాలకు సరిపోతున్నది, కానీ ఆత్మను తెలుసుకోవాలంటే సమయం లేదండి అంటాడు. అన్నిటికీ టైం ఉంది కానీ దీనికి టైం లేదంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు శాస్త్రానికి సమయాన్ని ఇచ్చి శాస్త్రం చదివి ఆ శాస్త్రం వల్ల జ్ఞానాన్ని పొంది ఆ పొందిన జ్ఞానాన్ని నిష్ఠగా తనలో నిలుపుకుంటాడు. అర్థమైందా? అందుకని నిధిధ్యాసనం చేయాలి మనిషి, కూర్చొని ధ్యానం చేయాలి ప్రతిరోజు. ధ్యానం అనేది మన యొక్క సంప్రదాయంలో చాలా ముఖ్యమైన సాధనం. ముందు ఏకరూప ధ్యానం చేసి తర్వాత అరూప ఆత్మ ధ్యానం చేయాలి. అరూప ఆత్మ ధ్యానం చేయాలంటే క్షుణ్ణంగా కనీసం 2, 3, 4, 5 అధ్యాయాలు బాగా చదివి ఉండాలి. బాగా చదివి ఉండాలంటే ఒకసారి గురువు దగ్గర వినడమే కాదు, మళ్ళీ మళ్ళీ మనం రాసిన నోట్స్ చదువుకోవాలి, సీడీలు వినడమో ఏదో విధంగా ఆ యొక్క చింతనలో ఉండాలి. ఇంతవరకు పోయిన వారం చూశాం, తర్వాత 8వ శ్లోకం తర్వాత సాధనలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ 7వ శ్లోకంలో సమత్వం చెప్పి చెప్పాం కదా మనం, ఆ సమం బుద్ధి అంటే అంతా సమమే అనే బుద్ధి ఏ విషయాల్లో అనే దానికి ఇక్కడ కొన్ని పరిస్థితులకి వచ్చినప్పుడు సమంగా ఉండు, నీ మనస్సుని ఒక సమస్థితిలో ఉంచుకో అన్నాడు. పరిస్థితులు సుఖ దుఃఖ అనేది ఒక పరిస్థితి, మానం అపమానం అనేది ఒక పరిస్థితి, శీత ఉష్ణం అనేది ఒక పరిస్థితుల్లో వస్తాయి. ఇప్పుడు 8వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారంటే, ఈ సమత్వం అనేటువంటిది కొన్ని విషయాలలో చెప్తున్నారు. ఇంతవరకు కొన్ని పరిస్థితుల గురించి చెప్పారు. సమత్వం అంటే కొన్ని పరిస్థితుల్లో నువ్వు సమంగా ఉండాలి. అలా అంతేకాదు, ఏ అర్జున, కొన్ని విషయాలు అంటే ఆబ్జెక్ట్స్ అంటారు, కొన్ని విషయాలను చూసినప్పుడు కూడా నువ్వు సమంగా ఉండాలి మనస్సు. ఏమిటా విషయాలు అని చెప్తున్నారు 8వ శ్లోకం. చదువుతాం.
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విదితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగీ సమనోష్టాశ్మ కాంచన
యోగి యుక్త ఉచ్యతే. యోగి అంటే ఇక్కడ జ్ఞాని, ఆత్మజ్ఞాని అని అర్థం. ఎవరైతే తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో అటువంటి యోగి. ఇక్కడ యోగి అంటే యోగ ఆసనాలు వేసేటటువంటి యోగి కాదు, ధ్యానం చేస్తూ సమాధిలో కూర్చుండే యోగి కాదు మనం చెప్పేది ఇక్కడ. ఇక్కడ యోగి అంటే శాస్త్రం క్షుణ్ణంగా చదివి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి మహావాక్యాన్ని గ్రహించి నేను ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, ఎరుక స్వరూపాన్ని అని తెలుసుకున్న వాడే జ్ఞాని, యోగి. ఆ యోగి యుక్త, యుక్త అంటే సరి అయినటువంటి యోగి ఆయనే అని చెప్పబడుతున్నాడు. యుక్త అంటే తన మనస్సుని, ఇంద్రియాలని, బుద్ధిని అన్నిటినీ ఒక మార్గంలో నడుపుతున్నటువంటి వాడు అని అర్థం. యుక్త అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా ఒకే మార్గంలో వెళుతూ ఉంటాయి. ఒకే మార్గంలో అంటే ఏమిటి? మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన అంటే వారు మనసులో ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడతారు, ఏదైతే మాట్లాడతారో ఏదైతే చెప్తారో అదే చేస్తారు. చేసే పనికి, మాట్లాడే మాటకి, ఆలోచనలకి పొంతన ఉంటుంది, ఒకే రకంగా ఉంటాయి. మనసి అన్యత్, వచసి అన్యత్, కర్మణి అన్యత్ దురాత్మన అన్నారు. దురాత్ములైన వాళ్ళకి అంటే చెడు మనస్సు కలిగిన వాళ్ళకి చెప్పేదొకటి, చేసేదొకటి, ఆలోచించేది మరొకటి. జ్ఞాని అయిన వాడికి యుక్త అంటే మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, వాక్, మనస్సు, కాయ. కాయ వాంగ్ మనహ అంటారు. కాయం అంటే శరీరం, శరీరం చేసే పనులు, మాట్లాడే మాటలు, వాక్. కాయ వాక్ మనహ, మనస్సు అంటే ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా ఏకతాటి మీద ఉంటాయి. ఏకతాటి మీద అంటే ఒకే పద్ధతిలో ఉంటాయి. చెప్పాను కదా ఆర్కెస్ట్రాలో గాయకుడు పాడుతుంటాడు, ఒకడు వైలిన్ వాయిస్తుంటాడు, ఒకడు మృదంగం వాయిస్తుంటాడు, అందరూ ఒకే శృతిలో పాడాలి. ఇష్టం వచ్చినట్టుగా పాడితే ఇష్టం వచ్చినట్టుగా వాయించకూడదు, అది వినలేము ఆ సంగీతాన్ని. అందుకని దానికి ఆర్కెస్ట్రా అన్నారు. ఆర్కెస్ట్రా అంటే ఏమిటి? అన్నీ కూడా ఒక పద్ధతిలో ఉంటాయి, శృతి తాళం అన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇంపుగా ఉంటుంది సంగీతం వినడానికి, లేకపోతే వినలేము, పారిపోతాం. అది బాగా అర్థమవుతుంది మనకు. మన సంగతి ఏమిటి? ఇప్పుడు మన జీవితం అనే సంగీతం, జీవన రాగం అంటారు చూసారా, మన జీవన రాగం, జీవితం అనేది ఒక రాగం లాంటిది. ఈ జీవన రాగానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. అలా ఉంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ ఒకే త్రాటి మీద ఉంటే, ఏకీకృతం అయితే అప్పుడు యుక్త, సహా యోగి యుక్త ఇది ఉచ్యతే. ఎప్పుడు చెప్తున్నాడు? మొదటి లైన్ చూడండి. జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ. ఆత్మ అంటే మనస్సు. ఇక్కడ ఎవరి మనస్సు అయితే, ఎవరి మనస్సు అయితే ఆత్మ. జ్ఞాన విజ్ఞాన తృప్త. జ్ఞానం విజ్ఞానం, జ్ఞానం అంటే నేను శరీరం, నాలో ఆత్మ ఉన్నది అంటే జ్ఞానం. ఐఎమ్ ద బాడీ, ఐ హ్యావ్ ఆత్మ. నాకు ఆత్మ ఉన్నది లోపల. ఆస్తికుడు అన్నమాట, నాస్తికుడు కాదు. నాస్తికుడైతే ఏమంటాడు? ఆత్మ లేదు, గీత్మ లేదు అంటాడు. ఆత్మ అనేది ఒకటి ఉన్నది అని ఒప్పుకున్నాడు కనీసం, కనుక ఆస్తికుడు అని అర్థం. ఆ ఆస్తికుడు ఏమంటాడు, నేను శరీరాన్ని దేహాన్ని నా లోపల ఆత్మ ఉన్నది అంటాడు. అలా గనక తెలుసుకుంటే అది జ్ఞానం అంటాం. విజ్ఞానం అంటే ఏమిటి అంటే, నేను ఆత్మస్వరూపాన్ని ఈ దేహాన్ని కలిగి ఉన్నాను, ఐ యామ్ ఆత్మ, ఐ హ్యావ్ ద బాడీ. నేను ఆత్మస్వరూపాన్ని, నాకు ఈ శరీరం ఉన్నది తాత్కాలికంగా అని అంటే విజ్ఞానం అని అర్థం. నేను శరీరాన్ని, నాకు ఆత్మ ఉన్నది అంటే జ్ఞానం, అది పరోక్ష జ్ఞానం. నేను ఆత్మను, నాకు ఈ శరీరం ఉన్నది అంటే అది అపరోక్ష జ్ఞానం, విజ్ఞానం. కనుక ప్రతి వాళ్ళకి విజ్ఞానం రావడానికి ముందు జ్ఞానం ఉండాలి. ఆత్మ ఉన్నది అనే నమ్మకం రావాలి ముందు. జ్ఞానం ఉన్న తర్వాత, పరోక్ష జ్ఞానం తర్వాత అపరోక్ష జ్ఞానం వస్తుంది. నేను ఆత్మనే, అసలు నేను ఆత్మ కాకుండా ఉండడానికి వీల్లేదు, ఆత్మనే ఎన్నటికీ అనే భావన, నేను ఆత్మనే అనేటువంటి భావన, తృప్తః, ఆ జ్ఞానంతో తృప్తి పొందినటువంటి, తృప్తః విజితేంద్రియః. జితేంద్రియః, ఇంద్రియ అంటే ఇంద్రియాలు, కన్ను, కాళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను జయించిన వాడు జితేంద్రియః అంటారు. జితాని ఇంద్రియాణి, ఎవరి ఇంద్రియాలైతే జయింపబడినాయో అని అర్థం. ఇంద్రియములు జయింపబడినటువంటి వాడు జితేంద్రియః అంటాడు. అలా ఇంద్రియాలను జయించినటువంటి వాడు ఈ జ్ఞాని అని అర్థం. కనుక ఏది చూడాలి, ఏది వినాలి, ఏది రుచి చూడాలి, ఏది మాట్లాడాలి, నియమం కలిగి ఉండడం, అది జీవితానికి చాలా అవసరం మనిషికి. అప్పుడే ఆ వ్యక్తి జితేంద్రియుడు అవుతాడు. జితేంద్రుడైన వాడే జ్ఞాని అవుతాడు. ప్రతి జ్ఞాని కూడా జితేంద్రియుడు. ఇంద్రియాలను జయించని వాడు జ్ఞాని కాలేడు. అందుకని మన శాస్త్రాల్లో అష్టాంగ యోగం ద్వారా యమ నియమాలు చెప్పి, ఇంద్రియ నిగ్రహం అవన్నీ చెప్పి, దాని ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందడానికి అధికారి అవుతాడు. కష్టం చెప్పడం తేలిక, ఇంద్రియాలను నిగ్రహించడం చాలా కష్టం. కానీ నిగ్రహిస్తే ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. అత్యంత ఫలితం ఆనందం, శాంతి అన్నీ లభిస్తాయి మనిషికి. కానీ జయించడం కష్టమే, కష్టమే కానీ అది అసాధ్యం కాదు. కష్టమే కానీ అసాధ్యం కాదు. కనుక కష్టమైన దాన్ని సాధించాలి మనం. ఇంద్రియాలను వదిలిపెట్టడం తేలిక, నిగ్రహించడం కష్టం. కనుక శాస్త్రం చదవడం వలన, అష్టాంగ యోగం చేయడం వలన మనకు ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. అందుకే అష్టాంగ యోగం చేసే వాళ్ళకి త్వరగా మనసు ఏకాగ్రత ఏర్పడుతుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది వాళ్ళకి. కనుక ఇప్పుడు మనం ఇంతగా శబ్దాలు ఉన్నప్పటికీ కూడా మనం నిగ్రహంగా మనస్సును ఏకీకృతం చేస్తే మీకు నిగ్రహం ఉన్నదని అర్థం. సెంట్రల్ స్టేషన్ లో కూడా భగవద్గీత క్లాసు వినగలగాలి, అంతటి ఏకాగ్రత కావాలి మనిషికి. ఎందుకంటే ఏ ఉన్నా సరే నాకేం సంబంధం లేదు, నా గురువు చెప్పే మాటలు నేనే అంతే, అది ఏకాగ్రత అంటే. దానికి ఎన్నో కథలు చెప్తారు మన వాళ్ళు శాస్త్రంలో. అర్జునుడి కథ చెప్తారు, అభిమన్యుడి కథ చెప్తారు. కనుక ఏకాగ్రత అనేది నిజంగా ఉంటే మనకు ఆ కొంగ చూసారా ధ్యానం చేస్తుంది చేప పిల్లను పట్టుకోవడానికి. ఆ చేప పిల్లను పట్టుకోవడానికి నూల్చుంటుంది, అది ఒక కాలు మీద నూల్చుంటుంది. ఒక కాలు మీద నూల్చున్నప్పుడు ఆ కొంగకి ఏమైనా కనిపిస్తే అటు ఇటు ఎవరు కనిపించరు. ఏం కనిపిస్తుంది? ఆ చేప ఒక్కటే కనపడుతుంది. మత్స్య యంత్రాన్ని వేధించేటప్పుడు అర్జునుడు క్రింద చూస్తున్నాడు, నీళ్ళల్లో చేపని చూసి చేపని కొట్టాడు. మనం చేపని చూసి చేపని కొట్టలేము, ఎదురుగా చూస్తూనే కూడా కొట్టలేము. కానీ క్రింద చూస్తూ నీళ్ళల్లో అది తిరుగుతున్న చేప, తిరుగుతూ ఉంటుంది. స్టడీగా ఉంటే పోనీ కొట్టచ్చు, స్పీడ్గా తిరుగుతుంటే ఎలా కొడతావు? కొట్టాలి. అప్పుడే నీకు ద్రౌపది వివాహం చేసుకోవడానికి వీలు అవుతుంది. అట్లాంటి నియమాలన్నీ ఉండేవి మనుషులకు ఆ రోజుల్లో. అందుకని మనం కూడా ఆ యొక్క మత్స్య యంత్రాన్ని భేదించాలంటే ఎంత ఏకాగ్రత ఉన్నది అప్పుడు అర్జునుడికి. మనకు కూడా అంతే, ఎన్ని జరుగుతున్నా ఎన్ని చేస్తున్నా కూడా మనకు ఆ మహావాక్యం శాస్త్రవాక్యమే మనసులో ఉండాలి. అటువంటి శక్తి ఉన్నప్పుడే జితేంద్రియుడు అవుతాడు మనిషి. అలా జితేంద్రుడైన వాడే జ్ఞాని అవుతాడు. అలా జ్ఞాని అయిన వ్యక్తి ఆయన దృష్టి సమంగా ఉంటుంది అన్నిటి యందు కూడా. జ్ఞానం విజ్ఞాన తృప్తాత్మ అని చెప్పి ఇంత చక్కని శ్లోకం ఇది. కూటస్థ అన్నారు. ఆ జ్ఞానికి తాను కూటస్థుండని తెలుసు. కూటస్థ అంటే చలనం లేనటువంటి ఆత్మని నేను. ఇక్కడ కూటస్థ అంటే చలనం లేనటువంటి అని అర్థం. ఆత్మ అనేటువంటిది చెలించదు. అటువంటి చెలించినటువంటి ఆత్మని నేను అని తెలుసుకుంటాడు జ్ఞాని. అంటే ఆలోచనలు, ప్రతి ఆలోచన వెనుక చైతన్యం ఉంటుంది. ప్రతి ఆలోచన వెనుక చైతన్యం ఉంటుంది. ఆలోచనలు మారుతూ ఉంటాయి, చైతన్యం మారదు. ఆలోచనలు అంటే థాట్స్ అంటాం, చైతన్యం అంటే కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్నెస్ ని మనం ఏమంటాం తెలుగులో? ఎరుక అంటాం. నాకు తెలుసు, నాకు తెలుసు అన్నారు. ప్రతి ఆలోచన మారుతూ ఉంటుంది, కానీ ఆలోచనలు తెలుసుకునేటటువంటి నేను మారను. ఆ మారకుండా ఉండడమే కూటస్థ అని అర్థం ఇక్కడ. అంటే ప్రతి ఆలోచనని తెలుసుకునేవాడు, మారుతున్న ఆలోచనను తెలుసుకునేవాడు ఎవరు? నేనే చైతన్యాన్ని, ఆత్మస్వరూపాన్ని. ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు, తెలుగులో ఆత్మ, సంస్కృతంలో ఆత్మ అంటారు, తెలుగులో కూడా ఆత్మనే అంటాం. అంతటా ఉన్నటువంటి ఆత్మని బ్రహ్మం అంటాం. కనుక బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని పాడతాం, కానీ ఆ పరబ్రహ్మం నాన్న నేనని తెలుసుకునేది ఎప్పుడు? ఇంకా మనిషి ఆ పరబ్రహ్మం నేనే అయి ఉన్నాను. ఎప్పుడు అయి ఉన్నానన్నాడు? సదా, ఎల్లవేళల, ఎప్పుడు అంటే ఆలోచనలు వస్తున్నా పోతున్నా కూడా నేనెప్పుడు అలాగే ఉన్నాను, మారకుండా ఉన్నాను. మారే ఆలోచనలలో మారకుండా ఉన్నటువంటి చైతన్యాన్ని, ఎరుకని నేను. ఆ ఎరుకనే ఉనికిని నేను, ఎగ్జిస్టెన్స్ అంటారు, సత్ చిత్ అంటాం. జ్ఞాని కూటస్థ, జితేంద్రియ, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, ఇవన్నీ టైటిల్స్. జ్ఞానికి జ్ఞానికి టైటిల్స్ అంటాం. మనకెప్పుడు అవుతాయో ఆ టైటిల్స్? మనం అయినప్పుడే కదా మనకు ఆ ఫలితం వచ్చేది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ. జితేంద్రియ కాదు, విజితేంద్రియ అన్నారు. అంటే చాలా నిగ్రహం కలిగిన వాడు అని అర్థం. మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు విజితేంద్రియ. అటువంటి జ్ఞాని అంటే వ్యవహారం ఉన్నా లేకపోయినా ఆత్మని నేను ఎప్పుడూ ఉంటాను. వ్యవహారం జరుగుతున్నప్పుడు ఆలోచనలు, ఆలోచన ప్లస్ ఆత్మ చైతన్యం, ఆలోచన ఆత్మ చైతన్యం వ్యవహారం. నిద్రపోయేటప్పుడు ఏం ఆలోచనలు ఉన్నాయండి? నిద్రపోయేటప్పుడు ఆలోచనలు ఉన్నాయా? లేవు కదా. నేనున్నానా లేనా అప్పుడు? నేనున్నాను. అంటే ఏమిటి అర్థం? ఆలోచనలు వ్యవహారం లేకపోయినా కూడా నేనున్నాను. ఇప్పుడు ఇక్కడ వ్యవహారం జరుగుతున్నదా లేదా? వ్యవహారం జరుగుతున్నది. ప్రతి మనిషి వ్యవహారం చేస్తున్నాడు అంటే ఆలోచిస్తున్నాడు. ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనల వెనక చైతన్యం ఉంది. ఆ చైతన్యం లేక ఆత్మ ఆలోచన, చైతన్యము ఆలోచన, చైతన్యము ఆలోచన. నిద్రపోయేటప్పుడు అందరికీ చైతన్యం ఉంది కానీ ఆలోచనలు లేవు. అది కూటస్థ అంటే ఇక్కడ అర్థం. కనుక ఆత్మ అనేది మారదు, ఆలోచనలు మారుతుంటాయి. మారకుండా ఏదైతే ఉంటుందో అది కూటస్థ. మారేటటువంటిది మనస్సు, ఆలోచనలు. కనుక మనం ప్రతిసారి ఆలోచించేటప్పుడు ప్రతి ఆలోచనకి చూస్తూ ఉండాలి ఆలోచనని. వాచ్ యువర్ థాట్స్ అంటారు. నీ ఆలోచనని గమనించు. నీ ఆలోచనని గమనిస్తూ ఉంటే గమనించేవాడెవరు? నేను. కనుక గమనించేవాడు మారడం లేదు. ఏదైతే గమనిస్తున్నామో అది మారుతున్నది. ఏది గమనిస్తున్నాం? ఆలోచనలు గమనిస్తున్నాం. మనుషులు వస్తున్నారు, పోతున్నారు, శబ్దాలు వస్తున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పి మారుతున్నాయి. ఇవన్నీ కూడా అరగంట ముందున్న అటెన్షన్ కంటే ఇప్పుడు అటెన్షన్ ఎక్కువగా ఉంది, తెలుస్తున్నది. అది మారిపోయే కదా. ఈ మార్పును తెలుసుకున్నవాడెవరు? నేనే. అరగంట ముందు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఇప్పుడు ఏమి డిస్టర్బెన్స్ లేదు, స్వామిని మాటలు తప్ప ఏమి వినపట్టం లేదు అని గ్రహించిన వాడెవరు? ఆ తేడాని అరగంట ముందు ఉన్నవాడు ఒకటే, అరగంట తర్వాత ఉన్నవాడు ఒకటే, అవునా? మారలేదు కదా. ఆ మారనటువంటి తెలుసుకున్నటువంటి ఎరుక ఏదైతే ఉందో అదే చైతన్యం, అదే ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం నేను అని చెప్పాలి. ఆత్మ ఉన్నది అంటే అది పరోక్ష జ్ఞానం, ఆత్మ నేను అంటే అపరోక్ష జ్ఞానం. ఆత్మ నేనే అని అంటే అపరోక్ష జ్ఞానం. అందుకని ఆత్మ ఉన్నది ఉన్నది అనే దాన్ని ఇప్పుడు మనం మార్చుకోవాలి. దేనికి? నేను ఆత్మని అని మారాలి. దానికోసం నిధిధ్యాసనం. ఈ నిధిధ్యాసనం చేస్తే మనకు ఆత్మనిష్ట వస్తుంది అని చెప్తున్నారు. కూటస్థ విజితేంద్రియ, కళ్ళజోడు పెట్టుకున్నాం, కళ్ళజోడుతో చూస్తున్నాం. కళ్ళజోడు మనం అవుతామా? ఎంత దగ్గరగా ఉంది కళ్ళజోడు? చాలాసార్లు అసలు కళ్ళజోడు పెట్టుకున్నామనే గుర్తుండదు. మీకు గుర్తున్నా ఉండకపోయినా కళ్ళజోడు మీరు కాదు కదా. కళ్ళజోడు పరికరం, ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా శరీరం, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరికరాలు. ఆ పరికరాలను పరికరాలుగా ఉపయోగించుకో. అంతేగాని పరికరం పోయి నేనంటావా, ఆ కళ్ళజోడు నేనంటావా అనవు కదా. 5000 రూపాయలండి కళ్ళజోడు, కాస్ట్లీ కళ్ళజోడు అందుకని నేనంటావా అనం కదా. ఎంత కాస్ట్లీ అయినా అది గ్లాస్ పీసే కదా. అదేవిధంగా ఈ శరీరం కూడా అంతే. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని ధరించి ఉన్నాను. ఈ శరీరానికి మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఉన్నాయి. అవన్నీ కూడా పరికరాలే, ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. కానీ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అనిపిస్తున్నదా? అనిపించడం. వీటితో ఒకటైపోయినాం మనం, కళ్ళజోడుతో ఒకటైపోయినట్లు. ఒకటైపోతే ఏమవుతుందంటే బాధ, బాధ వస్తుంది, దిగులు వస్తుంది, చింత వస్తుంది, అన్నీ వస్తాయి. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, 2వ లైన్లో సమలోష్ట అక్ష్మ కాంచన అన్నారు. ఈ జ్ఞాని యోగి అన్నాం, యుక్తుడు అన్నాం, అయితే ఏమిటండి అన్నారు. ఆయన దృష్టి ఎలా ఉంటుంది, ఏ ఏ విషయాల్లో సమంగా ఉంటాడంటే, సమహ సమంగా ఉంటాడు. ఎందులో అంటే లోష్ట అక్ష్మ కాంచన. కాంచన అంటే బంగారం, అది మనకు తెలుసు. కాంచన అంటే బంగారం. అక్ష్మ అంటే రాయి. రాయికి ఏం విలువ లేదు కదా, కాంచనానికి విలువ ఉన్నది. బంగారం ఎంత సెవెరన్ అంటే అమ్మో చాలా రేట్ ఎక్కువ అండి అంటాం. లోష్ట అంటే మట్టి పెద్ద. మట్టి ఉంటుంది చూసారా, మట్టి గట్టిగా ఉంటే దాన్ని లోష్ట అంటారు. సమలోష్ట అక్ష్మ కాంచన, మన్ను గట్టిగా ఉంటే మట్టి పెళ్ళ అంటారు దాన్ని తెలుగులో, అర్థ తెలుగులో. అది రాయి, బంగారం. ఆ మూడిటి ఎందు కూడా సమదృష్టి అన్నాడు. సమదృష్టి అంటే ఆయనకేమైనా క్యాటరాక్ట్ ప్రాబ్లమ్? క్యాటరాక్ట్ వస్తే అన్ని సమంగా కనపడతాయి. క్యాటరాక్ట్ ప్రాబ్లం ఏం లేదు ఆయనకి. మట్టి మట్టిగానే చూస్తాడు, రాయి రాయిగానే చూస్తాడు, బంగారం బంగారంగానే చూస్తాడు. అందుకని కథ చెప్తారు జనాలు, ఆ మహాత్ముడికి రాయి అన్నా బంగారం అన్నా ఒకటేనండి. అయితే ఏమిటంటే ఆయనకి పక్కన బంగారం పెడితే నిద్ర పట్టలేదుట. బంగారం పెడితే ఎందుకు నిద్ర పట్టకుండా ఉండాలి? బంగారం పెడితే ఏమైంది పాపం? జనాలు భక్తులు కథలు రాస్తుంటారు ఇట్లా, ఆయనకి బంగారం అంటే ఎలర్జీక. పాపం బంగారం ఏం చేసింది ఎలర్జీకి రావడానికి? ఆశ పెట్టుకోవద్దన్నామే కానీ ఎలర్జీ ఎందుకు బంగారం మీద? భక్తులు ఇష్టాంటి కథలన్నీ సృష్టించి మహాత్ముల పేర్లు పాడు చేస్తుంటారు. ఆయనకున్నదో లేదో గాని భక్తులు మాత్రం మహాత్ములకి చెడ్డ పేరు తీసుకొస్తారు. మంచి పేరు సంగం దేవుడి చెడ్డ పేరు తీసుకొస్తారు. ఆయన తల కింద పెట్టుకున్నట్ట నిద్ర పట్టలేదట ఆయనకి. అంత వైరాగం అండి ఆయనకి, వైరాగ్యం అండి. అన్న కొంతమంది ఏమో ధనాన్ని పట్టుకోరు, రూపాయల నోటు కూడా పట్టుకోరు. ఆయన డబ్బులు తాకడండి. డబ్బులు తాకితే ఏమైంది? డబ్బులు తాకకూడదుట. ఆయన డబ్బులు కూడా ముట్టుకోడండి అస్సలు. అయితే మహాత్ముడు అండి అన్నాడు. డబ్బులు ముట్టుకోనంత మాత్రాన మహాత్ముడు అవుతాడా ఏమిటి? డబ్బులు అనేవి ధర్మ, లక్ష్మి. అదేం చేసింది పాపం? ముట్టుకున్నంత మాత్రాన తాకినంత మాత్రాన నష్టం లేదు. దాని మీద అభిమానం పెరిగితే అది సుఖం ఇస్తుంది, రక్షణ ఇస్తుంది అనుకుంటే తప్పు. అది వద్దన్నది కానీ శాస్త్రం పట్టుకోవద్దని అల్ల. అర్థమైందా? అదేవిధంగా అశ్మ లోష్ట కాంచన అన్ని సమంగా చూస్తాడే అంటే వాటి విలువ ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు, కానీ వాటిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, బంగారానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది, దానివల్ల నాకు ఇంత ప్రయోజనం ఉంటుంది, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అనే భావన ఉండదు. అది ఆ బంగారం మీద ఆశ ఉండదు, మట్టి మీద ద్వేషము ఉండదు. అలానే కాని బుద్ధి అక్కడ ఇంకా చెప్పాలంటే సమదృష్టి అంటే ఉనికి. మట్టిలో కూడా ఉనికి ఉన్నది, బంగారంలో కూడా ఉనికి ఉన్నది, రాయిలో కూడా ఉనికి ఉన్నది. సమంగా ఉన్నది ఏమిటి అందులో? ఉనికి, ఎగ్జిస్టెన్స్. ఉనికి ఎరుక అన్న అది సమం అంటే. సమం సర్వేషు భూతేషు అన్నాడు. తిష్టంతం పరమేశ్వరం, సమంగా ఉన్నది ఏమిటి అంటే ఆత్మ చైతన్యం. అందుకని రాయిలోనూ ఆత్మ చైతన్యం ఉన్నది, ఉనికిగా ఉన్నది, మట్టిలో ఉనికిగా ఉన్నది, బంగారంలోనూ ఉనికిగా ఉన్నది. అదే కదా బ్రహ్మము, అదే కదా సత్యం. ఈ రాయి, బంగారం, మట్టి అశాశ్వతం, అనిత్యం. కనుక ఆ జ్ఞానికి సమబుద్ధి ఉన్నది అందులో అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఈ విధంగా సమదృష్టి అనేటువంటిది ఈ విషయాల్లో ఆయనకి ఉండటం చేత ఆ జ్ఞాని చాలా గొప్పవాడు. అలా ధ్యానం చేయాలి. నేను కూటస్థుణ్ణి, ఈ సమస్త జగత్తు కూడా నామరూపాలతో ఉన్నది, ఆత్మ చైతన్యం ఒక్కటే సత్యం, ఆ ఆత్మ చైతన్యాన్ని నేను నా నిజమైన స్వరూపం అని ధ్యానం చేయాలి. వ్యవహారం తగ్గించుకోవాలి మనిషి. వ్యవహారాలు చేస్తున్నంతసేపు కూడా ధ్యానం చేయలేడు. ప్రాపంచిక వ్యవహారాలు ఎంతెంత ఉంటే అంతంత అజ్ఞానం ఉన్నట్టు అర్థం మనిషికి. ప్రాపంచిక వ్యవహారాలు ఎంత ఎక్కువ ఉంటే అంత అజ్ఞానం ఉన్నదని అర్థం. కానీ జ్ఞానికి ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నా కూడా అంటవు. జ్ఞానం వచ్చిన తర్వాత వెళితే పర్వాలేదు, జ్ఞానం రాకముందు జాగ్రత్తగా ఉండాలి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అంత తెలిసిందని అనుకోవాకు, నిష్ట రావాలి నీకు, అపరోక్ష జ్ఞానం రావాలి. అపరోక్ష జ్ఞానం రావడం కోసం విజితేంద్రుడైన జ్ఞాని, యోగయుక్తుడైనటువంటి జ్ఞాని ఈ విధంగా ఆత్మధ్యానం చేస్తాడు. ఇటువంటి మనస్సుతో ఆత్మధ్యానం చెయ్యాలి. అందుకని ఏకరూప ధ్యానం నుంచి విశ్వరూప ధ్యానం నుంచి అరూప ధ్యానానికి రావాలి. అరూప ధ్యానం అనేటువంటిది జ్ఞానం, అరూప జ్ఞానమే ధ్యానం అంటారు. కనుక ఈ ధ్యాన యోగం అనేటటువంటి భగవద్గీత చాలా మందికి తెలియదు. ఇది నిధిధ్యాసనం అని, ఇదిలో అరూప ధ్యానం చెప్పబడిందని చెప్పి చాలా మందికి తెలియదు. ఈ ధ్యాన యోగం చదివి కృష్ణ పరమాత్మ తన మీద ధ్యానం చేయమంటున్నాడని చెప్పి అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు మాట్లాడాడు కదా భగవద్గీత, కనుక కృష్ణ పరమాత్ముడు తన మీద ధ్యానం చేయమంటున్నాడు అని చెప్పి అనుకుంటారు చాలా మంది. కృష్ణ పరమాత్ముడు అలా చెప్పలే. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నేను ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మస్వరూపమే నీ స్వరూపం, నువ్వు ఆత్మస్వరూపానివే, ఆ ఆత్మస్వరూపాన్ని ధ్యానించు. ధ్యానించడం వల్ల ఏమవుతుందంటే నిష్ట వస్తుంది మనిషికి. లేకపోతే ఆత్మ ఉన్నది ఉన్నది అంటామే కానీ నేను ఆత్మ అని చెప్పి అనడానికి ధైర్యం రాదు మనిషికి. ఆత్మ ఉన్నది అంటుంటారండి. ఉన్నది ఉన్నది అంటే ఎవరు ఉన్నది, ఎక్కడున్నది? నేనుగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను నేను అని చెప్పాలి మనిషి. అలా చెప్పడం కోసమే ఈ యొక్క అధ్యాయం అన్నారు. తర్వాత శ్లోకం 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకంలో ఎవరెవరి మీద సమంగా ఉంటాడు ఈ జ్ఞాని అని చెప్తున్నారు. 7వ శ్లోకంలో ఏం చెప్పారు? ఏ ఏ పరిస్థితులలో సమంగా ఉంటాడు అని చెప్పారు జ్ఞాని. తర్వాత 8వ శ్లోకంలో ఏ ఏ విషయాల మీద సమంగా ఉంటాడు అని చెప్పారు. ఈ 9వ శ్లోకంలో ఏ ఏ వ్యక్తుల మీద, ఎటువంటి వారి మీద సమంగా ఉంటాడు జ్ఞాని అంటే సమదృష్టి, ఈక్వానిమస్ మైండ్ అంటారు, యూనిఫామ్ మైండ్. ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళ మీద రాగం, ఒకళ్ళ మీద ఈర్ష అసూయ అట్లాంటివి లేకుండా అందరిని సమంగానే చూస్తాడట ఆ జ్ఞాని. ఎవరెవరు వాళ్ళు అంటే చెప్తున్నారు చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇందులో 9 రకాలైనటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నారు. వాళ్ళందరి మీద సమంగానే ఉంటాడట జ్ఞాని, అంటే వారిలో ఉన్నటువంటి ఆత్మని దర్శిస్తాడు జ్ఞాని. సమంగా ఉన్నటువంటి ఆత్మని చూస్తూ ఆ పై పైన ఉన్నటువంటి తేడాలు అవన్నీ అనాత్మ, అవి శరీరం మనసుకు సంబంధించినవి, కనుక దాని గురించి మనం పట్టించుకోకర్లేదు. చదువుతాం శ్లోకం.
సుహం మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు
సమబుద్ధి విశిష్యతే. ఎప్పుడైతే సమమైనటువంటి బుద్ధి ఉంటుందో అది చాలా గొప్ప అంటున్నారు. విశిష్యతే ఎక్సల్స్ అంటారు, చాలా గొప్ప అలా ఉంటే. ఎవరెవరి మీద అని అడిగితే సుహృత్ మొదటి వ్యక్తి. సుహృత్ అంటే మన యొక్క క్షేమాన్ని కోరేవాడు. జ్ఞాని అతని మీద ఒకే రకంగా ఉంటాడు. సుహృత్ అంటే ఎవరైతే మన క్షేమాన్ని కోరుతూ ఉంటారో ఆ వ్యక్తి, మొదటి రకం వ్యక్తి సుహృత్. తర్వాత 2 మిత్ర, కొంతమంది స్నేహితులు ఉంటారు మనకు. ఆ స్నేహితులు, మిత్ర అంటే స్నేహితులు, సుహృత్ మిత్ర. అరి, అరి అంటే శత్రువు. శత్రువు అంటే పరోక్ష అప్రియ, మనల్ని పరోక్షంగా ద్వేషిస్తుంటాడు, నేరుగా ద్వేషించడు, పరోక్షంగా ఉండి అప్రియుడు అన్నమాట మనకు, మనల్ని ఇష్టపడడు పరోక్షంగా. అటువంటి వ్యక్తి అరి అంటారు, శత్రువు అంటాం. ఉదాసీన, కొంతమంది వ్యక్తులు ఉదాసీనంగా ఉంటారు, ఉపేక్షక అని అర్థం. ఉదాసీన అంటే ఏమి పట్టించుకొని వాడు ఉంటాడు ఒకడు. కొంతమంది ఏమో మన క్షేమాన్ని కోరేవాళ్ళు, కొంతమంది ఏమో మిత్రులు, కొంతమంది ఏమో శత్రువులు, కొంతమంది ఏమో ఏం పట్టించుకోరు. ఉదాసీన, డోంట్ బాదర్, దే నెవర్ బాదర్ అంటారు ఉదాసీన. దెన్ మధ్యస్థ, మధ్యస్థ అంటే ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే ఆర్బిట్రేటర్స్ అంటారు. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఆ ఇద్దరి మధ్య ఇటువైపు పోడు అటువైపు పోడు, గోడ మీద పిల్లి వాట ఉంటుంటారు తెలుగులో. వీడి వైపు మాట్లాడాడు, వాడి వైపు మాట్లాడాడు, ఎటువైపు చేరడు అంటే మధ్యస్థ, ఇన్ బిట్వీన్ అనమాట. ఇద్దరు పోట్లాడుకుంటుంటే నువ్వు తప్పని అనడు, నువ్వు రైట్ అని అనడు, వాడిని నిందించడు, వాడిని తప్పనడు, చూస్తూ ఉంటాడు. ఎవరు మంచివాడు అంటే నాకు తెలియదు అయ్యా అంటుంటాడు. మధ్యస్థ అని అర్థం, ఇన్ బిట్వీన్ అని అర్థం. మధ్యస్థ అంటే ఇవాడిని ద్వేషించడు, వాడిని ప్రేమించడు, వాడిని ద్వేషించడు, వీడిని ప్రేమించడు, రెండూ లేవు. అది హాయ్ నిజంగా. అట్లా ఉంటారు కొంతమంది. సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు. ద్వేష్య అంటే ప్రత్యక్షంగా అపకారం చేసేవాడు, అరి అంటే పరోక్షంగా నిందించేవాడు నేను చెప్పాను. ఇక్కడ ద్వేష్య అంటే మనల్ని నేరుగానే నిందిస్తుంటాడు ఒక్కొక్కడు. కొంతమంది నేరుగానే నిందిస్తారు, పరోక్షంగా కాదు, మన ముందే ముఖం మీదనే తిట్టేస్తారు, కొట్టేస్తారు కూడా ఒక్కోసారి. అటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ద్వేష్య. బంధుషు, బంధువులు ఉంటారు కొంతమంది, రిలేటివ్స్ అంటారు బంధువులు. ఇంతమంది సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస ద్వేష్య బంధుషు. సాధుషు, సాధువులు ఉన్నారు. దయానంద స్వామి అంటుంటారు, అలా కార్యం సాధ్నోతి ఇది సాధు. సాధువు ఎవరయ్యా అంటే కాషాయ వస్త్రం వేసుకుంటే సాధు అని కాదు. సాధు అంటే అలా కార్యం సాధ్నోతి ఇది సాధు. అన్ని కార్యాలను సాధించేవాడు సాధు. ఎటువంటి కార్యాన్నైనా చేపట్టాడు అంటే సాధిస్తాడు, వదిలిపెట్టాడు మధ్యలో. వాళ్ళకి సాధు అని చెప్పి పూజ్య స్వామీజీ డెఫినేషన్ ఇస్తారు సాధు అంటే. ఆ సాధు డెఫినేషన్ మనసులో పెట్టుకోవాలి మనం. అర్థమైందా? ఆయన సాధు అండి అంటారు. ఎవరయ్యా సాధు అంటే? సాఫ్ట్ గా ఉండేవాడు సాధు అనుకుంటాం మనం. సాఫ్ట్ గా ఉండేవాడే మాత్రం కాదు సాధు, తెలివిగా కూడా ఉండాలి. ఏదైనా పని చేపడితే సాధించి తీరాలి, అది సాధువు అంటే. సరే, ఎందుకంటే స్వామీజీ సాధిస్తుంటారు అన్ని. వారు చేపట్టిన పని ప్రతిని సాధించేవారు కనుక ఆ డెఫినేషన్ చెప్పినందుకు ఆయనకి సార్థకత ఉంది. చూసారా, సాధు అని ఆయన చెప్పారు అంటే ఆయన సాధించారు చాలా విషయాలు. దయానంద స్వామి వారు తాను చెప్పిన దాన్ని సాధించారు, అందుకే సాధు అని ఆయన ధైర్యంగా చెప్పగలిగారు. సాధు అంటే ఫలకార్యం సాధనవతి సాధు. అటువంటి గొప్ప వ్యక్తి అతని ఎందు కూడా. తర్వాత తొమ్మిదో రకం పాపేషు. కొంతమంది పాపులు ఉంటారు, తప్పులు చేస్తుంటారు, పాపకర్మలు చేస్తుంటారు, నిందార్హులు వాళ్ళందరూ. కానీ జ్ఞాని వాళ్ళని నిందించడు, సాధువుని పొగడడు, పాపులను నిందించడు. సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు. వీరందరి ఎందు కూడా ఏమిటి? సమబుద్ధి. వాళ్ళందరి ఎందు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడు జ్ఞాని. కాని మామూలు వాళ్ళు మంచివాడని, చెడువాడని, పాపి అని, గొప్పవాడని, మహాత్ముడని లేబుల్ అంటిస్తారు. మనిషి చేసే పని అదే కదా. ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేస్తామండి? జడ్జి చేస్తాం మనిషిని. ఈయనట్లా, ఆయనట్లా, ఆయనట్లా అని చెప్పి జడ్జి చేసి లేబుల్ అంటిస్తాం ముఖానికి. మనం అంటించాం, మనం వేసేస్తాం అట్లా. ప్రతి వాళ్ళని మనం మనుషులు అలా ఒక నిర్ణయం చేసేస్తారు. జ్ఞాని అలా చేయడు. ఈయన ఫలానా ఇట్లా అని చెప్పి చెప్పడు. ఓకే సరి సరి, అందరికి సరి 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 తిన్నాడు. ఓకే ఓకే ఓకే, అదేమిటండి అందరికి ఓకే ఎట్లా అవుతుందన్నాడు. అందరిలో ఆత్మస్వరూపం ఉన్నది. ఆ మంచితనం, ఆ చెడుతనం అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ కర్మలు సంస్కారం వల్ల వస్తూ ఉంటాయి. కానీ ఒరిజినల్గా మనిషి ఆత్మస్వరూపం కనుక ఆత్మస్వరూపాన్ని దర్శిస్తుంటాడు జ్ఞాని. అందుకని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జడ్జి చేసే వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు ఆయన అట్లా, ఈవిడిట్లా అలా చెప్తూ ఉన్నాం అనుకోండి, ఏం నిద్రపడుతుంది, ఏం ప్రశాంతత ఉంటుంది? మనుషులు కళ్ళు తెరిచి చూస్తే అదే కదా. కాని జ్ఞాని అయిన వాడికి ఆత్మస్వరూపాన్ని చూస్తాడు. ఆ ఆత్మస్వరూపం వెనుకాల ఈ శరీరం మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా నిర్లిప్తత, అవన్నీ కూడా అనాత్మ, మిథ్య. వినే శబ్దాలన్నీ మిథ్య, ఆత్మ అనేది సత్యం. వినే శబ్దాలన్నీ మిథ్య అంటే స్వామిని చెప్పే మాటలు కూడా మిథ్య అనకూడదు. జ్ఞానం వచ్చే వరకు సత్యం, జ్ఞానం వచ్చిన తర్వాత మిథ్య. అర్థమైందా? ఏది చెప్తే సరిగ్గా అర్థం చేసుకోవాలి, లేకపోతే మహావాక్యం కూడా మిథ్య అంటే ఏమైపోతాం, కష్టం. అందుకని ఆత్మ అనాత్మ వివేకం వచ్చే వరకు ఇదన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత శ్లోకం చదువుతాం. సో సాధుష్వపి పాపేషు, శ్లోకం చదవడమే కష్టం ముందు. చూసారా, సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే అన్నారు. పదవ శ్లోకం చదువుతాం. ఇంతటితో మూడు విషయాలు చెప్పేశారు. సమబుద్ధి అనేటువంటిది ఏ ఏ విషయాల్లో ఉంటుంది? సిచ్యువేషన్స్, ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్, వీటన్నిటి ఎందు కూడా సమబుద్ధి అన్నారు. ఇంకా తర్వాత ఏం చెప్పబోతున్నారు ఇప్పుడంటే, పదో శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు అంతరంగ సాధనం. బహిరంగ సాధనమేమో 1 నుంచి 9వ శ్లోకం వరకు బహిరంగ సాధనం, తర్వాత 16-17 శ్లోకాలు బహిరంగ సాధనం, ఇప్పుడు అంతరంగ సాధనం చెప్పబోతున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకాలు. యోగీయుంచీత సతతం
ఆత్మానం రహసి స్థితః. ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః.
ఈ 10 నుంచి 15వ శ్లోకం వరకు 8 విషయాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ధ్యానం చేయడానికి ముందు అంటే నిధిధ్యాసనం చేయడానికి ముందు ఎలాంటి ఆసనం కావాలి, ఎలాంటి శరీర స్థితి ఉండాలి, మనస్థితి ఉండాలి, ఇంద్రియ స్థితి ఉండాలి, బుద్ధిస్థితి ఎలా ఉండాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ చెప్తున్నారన్నమాట. మొదటిది దేశ అన్నారు. అంటే కృష్ణ పరమాత్మని వరుసగా చెప్పడం లేదు, అక్కడక్కడ వస్తాయి శ్లోకాల్లో, మనం లిస్టు చేసుకోవాలి వాటి. మొదటిది దేశ, ఏ స్థలంలో చేయాలి ధ్యానం, ఏ స్థలంలో చేయాలి. ఇక్కడ చేస్తారా ధ్యానం, చేయగలరా? చేయలేరు. ప్రశాంతంగా ఉండాలి. కొంచెం సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం ఇది. ఈ 6వ అధ్యాయం సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అంటే కూర్చొని చేయాలి. దేశ తర్వాత కాల, ఏ సమయంలో చేయాలి. ఆసన స్థితి, ఎటువంటి ఆసనం వేసుకోవాలి ధ్యానం చేయడానికి ముందు, ఎటువంటి ఆసనం వేసుకొని ధ్యానం చేయాలి. శరీర స్థితి 4, ఎటువంటి ఆసనంలో ఉండాలి శరీరం, పద్మాసనమా, వజ్రాసనమా, బద్ధ పద్మాసనమా, ఏ ఆసనంలో ఉండాలి అని. శరీర స్థితి, శరీరం నిటారుగా ఉండాలా, వంగిపోయి కూర్చోవాలా, ఎటు కూర్చోవాలి, శరీర స్థితి. 5, ప్రాణస్థితి, మనం తీసుకునే గాలి, ఈ ప్రాణ స్థితి ఎలా ఉండాలి అని చెప్తారు, ప్రాణస్థితి. 6, ఇంద్రియ స్థితి, మన ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు, ఎలా బయటికి వెళ్లకుండా ఎట్లా నిగ్రహించాలి వాటిని, ఏ స్థితిలో ఉండాలి, ఇంద్రియ స్థితి. తర్వాత మనస్థితి 7, మనస్సు ఏ స్థితిలో ఉండాలి, మనస్థితి. 8, బుద్ధిస్థితి, బుద్ధి ఎలా ఉండాలి, మన బుద్ధి ఏ విధంగా ఉండాలి అని ఈ 8 విషయాలు చెప్తున్నారు. అంతరంగ సాధన అని పేరు. ఈ విషయాల వివరణ వచ్చే వారం చూస్తాం. ఇంతటితో ఈ రోజు పూర్తి చేస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.